స్వచ్చ వస్తువు ఏది? బ్రహ్మ పదార్థం ఒకటే స్వచ్ఛ వస్తువు. ఆచార్యుల వారి ప్రవచనం. ఆచార్యుల వారు బ్రహ్మ వస్తువు స్వచ్ఛ వస్తువు అని చెబుతున్నారు. అసలు మన శరీరం దాటి ఇంకా మనసు దగ్గరికి వెళ్ళటం, ఈ శరీరం దాటి అసలు మనసు దగ్గరికి వెళ్ళేది మన జీవితాలు. ఇంకా మనకి ఫిజికల్ లైఫ్ ఉంది కానీ మెంటల్ లైఫ్ లేదు. ఇంకా అంటే శారీరక జీవితం ఉంది, మనకు మానసిక జీవితం తెలియనే తెలియదు. అది మానసిక జీవితం లేని వాడికి బ్రహ్మ పదార్థం ఏంటి, ఆత్మ పదార్థం ఏంటి, సత్య వస్తుంది అంట. అటుకులు రుచి మనిషి నోట్లు వేసుకుంటే అటుకులు రుచి అని తెలుస్తుంది, కానీ దొండపోతు నోట్లు వేస్తే అటుకులు రుచి అని తెలుస్తుంది. ఏమంటే క్షీరాన్నం రుచిగా ఉందంటే నోట్లు వేసుకుంటే తెలుస్తుంది రుచిగా ఉంది, లేదు ముక్కులు వేసుకుంటే. అంటే అర్హత ఉన్నవాడికి, యోగ్యత ఉన్నవాడికి ఆచార్యుల వారు చెప్పిన మాటల విషయం దాని విలువ, దాని బరువు, దాని లోతు తెలుస్తుంది. కానీ మామూలుగా పై పై జీవితం జీవించే వాడికి తెలియదు. ఇది ఫిజికల్ బాడీ. ఈ శరీరం మేము కనిపిస్తాం చూడండి, ఇది స్థూల శరీరం, భౌతిక శరీరం. దీని ఇంగ్లీష్లో ఫిజికల్ బాడీ ఉంటుంది. ఏమండి ఈ శరీరమే మనకి తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చింది, ఈ శరీరం పెరుగుతుంది, ఈ శరీరం మొసళ్ళు అవుతుంది, ఇందులో మాంసం అయ్యేది రసమయం, ఈ శరీరం మొసళ్ళు అవుతుంది, ఈ శరీరం పెరుగుతుంది, ఈ శరీరం లావుపడుతుంది, ఈ శరీరం సన్నబడుతుంది, ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఈ శరీరానికి అనారోగ్యంగా వస్తూ ఉంటుంది, మళ్ళీ శరీరం పడిపోతుంది, పడిపోయినప్పుడు దీన్ని తీసుకెళ్ళి దహనం చేస్తారు. ఇది ఫిజికల్ బాడీ. ఆచార్యులు వారు ఎక్కడ ఉన్నారో మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడో ఆధ్యాత్మిక విద్య అంటున్నారు, బ్రహ్మ పదార్థం అంటారు, మన శరీరాన్ని దాటలేదు. పోనీ మనకి మానసిక జీవితం మనస్సు మీరు ఉందని ఒప్పుకుంటున్నారు లేదు మీరు? ఈ దేవుడి విషయం బ్రహ్మ పదార్థ విషయం వదిలేయండి, మనస్సు అనేది ఉంటుందని మీకు తెలుసు కదా, మనస్సు అనేది లోపల ఉంటుంది కదా, దాని మెంటల్ బాడీ అంటారు. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ. ఈ మనస్సునే మెంటల్ బాడీ అంటారు. ఈ శరీరం ఎటువంటి లోపల ఇంకో శరీరం ఉంది మనకి, ఆ లోపల ఉన్న శరీరం మెంటల్ బాడీ అంటారు. అంటే ఏంటి, మనకున్న ఈ మాంసాన్ని రక్తాన్ని ఎముకలు కలిపినటువంటి ఈ మాంస ముద్దని, ఈ మామూలు ఈ శరీరాన్ని స్థూల శరీరం ఎలా అంటున్నారు, లోపల ఇష్టాలు ఇష్టాలు రాగద్వేషాలు కామక్రోధాలు ఇవన్నింటినీ కలిపి లోపల ఉన్న శరీరానికి మెంటల్ బాడీ అంటారు. ఇందులో మాంసం రక్తం ఎముకలు ఉంటాయి, లోపల శరీరం ఏముంటాయి, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభిత్వం ఉంటుంది, భయం ఉంటుంది, అసూయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మన అన్ని మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా లోపల ఉన్న శరీరం. మన ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టం ఉంటుంది, అదే వారంటే మాకు ఏం ఇష్టం ఉండదండి, వీరు మాకు జతలేండి, వారికి మాకు ఇష్టం ఉండి, వారంటే మాకు ఏం ఇష్టం ఉండదు, ఇలా ఉంటారు మనకి ఏమో అయిష్టాలు ఇష్టాలు, కోపాలు తాపాలు, లోపాలు పాపాలు, రాగద్వేషాలు, ఇవన్నీ లోపల ఇవన్నీ కలిపి లోపల శరీరం కింద తాగలేదు. దాన్ని ఏమంటారు మెంటల్ బాడీ, ఇంగ్లీష్లో ఏమంటారంటే మెంటల్ బాడీ అంటారు, అంటే మానసికమైన శరీరం. దాన్ని ఏదంత పరిభాషలు ఏమంటారంటే సూక్ష్మ శరీరం అంటారు. ఇదేమో స్థూల శరీరం, లోపల అనేది సూక్ష్మ శరీరం, అంటే అది కూడా శరీరమే, రాగద్వేషాలతో కూడినటువంటి శరీరం. ఇప్పుడు ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు, బ్రహ్మ పదార్థం గురించి చెప్తున్నారు. బ్రహ్మ పదార్థం గురించి వెళ్ళడం ఎక్కడ దాకా వెళ్ళడం కానీ మనం ఈ స్థూల శరీరం దాటి మనసు శరీరంలోకి వెళ్ళాలి, సూక్ష్మ శరీరం దాకా కూడా వెళ్ళాలి. కొంతమంది మనుషులు పుట్టాక పెరిగి పెద్దవాళ్ళు అయి మామూలుగా మరణించే వరకు కూడా ఈ స్థూల శరీరమే కానీ సూక్ష్మ శరీరం కూడా గురించి కూడా తెలియదు. అసలు సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందో, మానసిక జీవితం ఎలా ఉంటుందో, దాని లోతులు ఎలా ఉంటాయో, దాని అందాలు, దాని సౌందర్యాలు, దాని పరిశీలన ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా టచ్ చేసి టచ్ చేయకుండా చచ్చిపోతారు. అలా మానసిక జీవితం లేని వాడికి ఆధ్యాత్మిక జీవితం లేదు, ఆత్మ జీవితం లేదు, పరమాత్మ తెలుసుకునే సమస్య లేదు. మెంటల్ లైఫ్ చాలా ముఖ్యం. మనలో మెంటల్ లైఫ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫిజికల్ లైఫ్ మన అందరికీ ఉంది, గాలి పీల్చుకుంటున్నాం, గాలి విడిచిపెట్టున్నాం, మనం రబ్బర్ లాగా గాలి విడిచిపెట్టున్నాం, గాలి తీసుకుంటున్నాం, గాలి విడిచిపెడుతున్నాం, కానీ ఇదంతా ఫిజికల్ లైఫే. మరి మెంటల్ లైఫ్ మనలో ఎంతమందికి ఉంది? ఈ ఫిజికల్ లైఫ్ ఏమో జంతువులకు కూడా ఉంది, మనుషులకి జంతువులకు కూడా ఫిజికల్ లైఫ్ ఉంది. ఆలోచించలేకపోవచ్చు కానీ ఫిజికల్ లైఫ్ ఉంది. అది కర్మ చేయలేకపోవచ్చు, ఒక పనికి ఈ పని మంచి ఈ పని చెడు అని ఆలోచన చేసి ఒక పని చేయలేకపోవచ్చు జంతువు, కానీ మనిషి ఆలోచించగల శక్తి ఉంది. ఆలోచించే శక్తి లేనప్పుడు మెంటల్ లైఫ్ లేదన్నమాట. మెంటల్ లైఫ్ లేనప్పుడు జంతువుతో సమానం. మనిషి దేహం మనిషి దేహం ఉండొచ్చు, మెంటల్ లైఫ్ లేకపోతే జంతువుతో సమాధి. అయితే మనం ఏమో అన్నం తింటున్నాం, గడ్డి తింటాం, ఇల్లు మనం తాగుతున్నాం, అవి తాగుతాం, ఇప్పుడు మనం ఏ బూర్లు అయితే తింటే ఎవరు తింటాం, మనం ఇడ్లీ అయితే తింటే ఎవరు తింటాం, మన ఫిజికల్ లైఫ్ తినే పదార్థం అయితే అన్నీ ఒకటి. భయం ఆటలు కొందో మనకు ఉంది, ఇష్టం ఆటలు కొందో మనకు ఉంది, అయిష్టం ఆటలు కొందో మనకు ఉంది. ఇప్పుడు దూడపడుతున్న ఒక అలవలో గడ్డేస్తే కొన్ని కొన్ని దూడలు నెమ్మదిగా తింటాయి, కొన్ని కొన్ని దూడలు ఎర్ర దూడలు పొడిచేసి తినేస్తా ఉంటుంది దూడ. అలాగే కొంతమంది మనుషులు కూడా పళ్ళు పళ్ళు పగులు వేసి పళ్ళు పెడితే ఎర్రటి తమలు తినేస్తారు, మీరు దూడ తినేస్తారు. అది ఒకే పళ్ళు ఎవరో మీరు ఎప్పుడు పెట్టుకోండి. కొంతమంది మనుషులు కూడా దూడలాగే ఒకే ప్లేట్లో మీరు పగుడిని పెట్టిస్తే కొంతమంది ఏం చేస్తారు, ఎదుటోళ్ళు మనకంటే ఎక్కువ తినేస్తారు, మనకంటే వీటికి ఎవరో తినేస్తారు. ఒకే ప్లేట్లో మీరు పట్టు చూస్తే ఈ లక్షణాలు కొన్ని దూడల్లో కూడా ఉంటాయి. ఒక అడవులో గడ్డేస్తే మీరు గబగబా ఈ తినేస్తున్నారు పొడిచే మన ఎదరు దూడ పొడిచేస్తాం ఈ గడ్డి ఇది తినేయటం కోసం. అదేవిధంగా ఇది మన జంతువుల్లోనే మనుషులు ఉన్నటువంటి కామన్ లక్షణాలు చాలా ఉంటాయి. అయితే ఏంటి మానసిక జీవితం, మానసిక జీవితం లేని వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం రానే రాదు, ఆధ్యాత్మిక జీవితం పట్టుకో. అయితే మానసిక జీవితం ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూశారా? ఆ మానసిక శరీరాన్ని బాగు చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మీ స్థూల శరీరం వస్తుంది, మనకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ గారికి వెళ్తున్నాం, మందు వేసుకుంటాం, వాడుకుని తగ్గించుకుంటాం. అయితే సూక్ష్మ శరీరానికి రోగం వస్తే దానికి పాడైపోతుంది, దానికి ఏమైనా మీరు మందులు వాడుతున్నారా, దానికి ఏమైనా దాని మీద బాగు చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. అసలు మెంటల్ బాడీ మానసిక శరీరం ఒకటి ఉందని తెలియనప్పుడు మనకి దాన్ని ఏం బాగా చేసుకుంటాం, ఆరోగ్యం కోసం ఏం చూస్తాం, అది వస్తువు ఉందని మనం తెలియట్లేదు కదా. ఈ స్థూల శరీరం ఎలా ఉందో మనకి లోపల మనస్సు అనేది ఒకటి ఉందని తెలిస్తే కదా ఆరోగ్యంగా ఉందో అనారోగ్యంగా ఉందో అసలు పరిశీలన చేసుకోవడం. ఇది బెదవాడ జంక్షన్ లాంటిది మానసిక. బెదవాడ జంక్షన్ ఎటువంటిది అంటే మీరు కలకత్తా వెళ్ళాలంటే కలకత్తా వెళ్ళొచ్చు, అది ఢిల్లీ పోవాలంటే ఢిల్లీ పోవచ్చు, ఇటు మద్రాసు పోవాలంటే మద్రాసు పోవచ్చు, ఇటు పాలకొండ రావాలంటే పాలకొండ రావచ్చు. అలాగే బెదవాడ జంక్షన్ లాంటిది మానవ శరీరం కూడా. ఈ మానవ శరీరం జంక్షన్ లాంటి నుంచి పల్లి లోకాలకు వెళ్ళొచ్చు, కింద లోకాలకు వెళ్ళొచ్చు, మంచి లోకాలకు వెళ్ళొచ్చు, చెడ్డ లోకాలకు వెళ్ళొచ్చు, మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. సాక్షాత్ ఈ మానవ శరీరం నుంచి మోక్షాన్ని కూడా పొందొచ్చు. అయితే పశువుకి అధికారం ఉంది, మనిషికి అధికారం ఉంది, కానీ ఈ జర్నీ చేసి కర్మ చేసి అంటే పని చేసి ఈ అధికారం మనిషి జన్మలో ఉన్నందుక ఈ అవకాశం పశువుకి లేదు. మీకు మనకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు, ఆలోచించే శక్తి మనకి ఇచ్చాడు కాబట్టి దానికి విడదీసుకునే వివేకం అంటే దాన్ని మన డిస్క్రిమినేషన్ మనకి చాలా అవసరం. మనకి జంతువు కంటే మనకి ఎక్స్ట్రా ఉన్నది ఏంటంటే థింకింగ్ ఫ్యాకల్టీ. ఈ మెంటల్ బాడీ ఈ మానసిక శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి, అది ఆరోగ్యం చెడిపోయింది. ఈ శరీరం స్థూల శరీరం కొంతవరకు ఆరోగ్యంగా ఉంది, కానీ మానసిక శరీరం ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. మనస్సు కనుక ఎవరికైతే ఆరోగ్యంగా లేదో, ఎవరికైతే శుద్ధిగా లేదో, ఎవరికైతే బాగుగా లేదో, మనస్సు ఎవరికైతే కుదిరిగా లేదో వాళ్ళు జ్ఞానం రాదు. మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అటువంటి పవిత్రమైన మనసు, ఏకాగ్రమైన మనసు జ్ఞానం అనే గమ్యాన్ని దారి చూపిస్తుంది, కానీ ఎవరికి జ్ఞానం గమ్యాన్ని దారి చూపిస్తుంది. అంటే కృష్ణుడు ఏమన్నాడంటే నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు అన్నాడు. అంటే నీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకుంటే నీకు మిత్రుడు లాంటిది, నీ మనస్సును ఆరోగ్యంగా ఉంటే ఎవరు ఎవరికి వాడు నీకు అపకారం చేయక్కర్లేదు, నీ మనస్సు నీకు అపకారం చేస్తుంది కాబట్టి నీ మనస్సు నీకు శత్రువు అన్నాడు. నా బుద్ధే నాకు శత్రువు, నా బుద్ధే నాకు మిత్రుడు అని నా బుద్ధిని ఆరోగ్యంగా ఉంచుకుంటే నాకు ఉపకారం చేస్తుంది, నా బుద్ధిని అనారోగ్యంగా ఉంచుకుంటే నాకు అపకారం చేస్తుంది. అంటే నా బుద్ధే నాకు శత్రువు, నా బుద్ధే నాకు మిత్రుడు. అంటే మీరందరూ కలిసి నా బుద్ధి నాకు సరిగా లేనప్పుడు మీరందరూ కలిసి నాకు ఉపకారం చేయలేరు. నా బుద్ధి సరిగా లేదనుకోండి, నేను బుద్ధి భ్రష్టుని అనుకోండి, నా శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఏం రాకుండా నా బుద్ధి భ్రష్టత్వం వచ్చినప్పుడు, నా బుద్ధి నేను బుద్ధి భ్రష్టుని అనుకోండి, మీరందరూ కలిసి నాకు ఉపకారం చేయాలనుకుంటున్నారు అనుకోండి, నాకు చేయలేరు, ఇంకే నా బుద్ధి భ్రష్టత్వం పొందింది. అంటే డబ్బు పోయిన వాడు బతకగలడు, చదువు లేని వాడు బతకగలడు, కానీ బుద్ధి భ్రష్టుడు కనుక అయితే వాడు అన్ని విధాలు పతనం అయిపోతాడు. అంటే బుద్ధి చాలా ప్రధానం, ఈ బుద్ధే మనకు దారి చూపిస్తుంది. అంటే ఈ బుద్ధిని మనం సరి చేసుకోవాలి. ఈ స్థూల శరీరం నడిపేది మెంటల్ బాడీ, ఈ ఫిజికల్ బాడీ నడిపేది మెంటల్ బాడీ. అసలు మానసిక జీవితం ఎలా ఉంటుందో, దాని స్వచ్ఛత ఎలా ఉంటుందో, దాని లోతులు ఎలా ఉంటాయో అది ఎప్పుడైనా జీవించి ఉంటే కదా మనం దానికి సంబంధించి మానసిక జీవితం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా జీవించాలి. ఆ ఆర్థిక కానీ ఆ ఆఖ్యాయిత కానీ దాన్ని జీవించాలి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మానసిక జీవితం ఆరోగ్యం కోసం ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టేసిన పర్వాలేదు. మానసిక శరీరం యొక్క ఆరోగ్యం కోసం ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టేసిన పర్వాలేదు. ఈ దీని ఆరోగ్యం కంటే దాని ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంట ఈ స్థూల శరీరానికి 100 రోగాలు ఉన్నాయని కూడా మాట్లాడుతుంది. ఈ 100 రోగాలు కూడా మళ్ళీ జన్మలో ఒక్క రోగం రాదు, ఈ శ్మశానంలో కాలిపోతుంది. నాకు ఇప్పుడు 100 రోజులు షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, అనుకుని మాట్లాడు. ఇలా 100 రోగాలు శరీరం అనుకున్నాయి కొన్ని, ఈ శరీరం కాలినప్పుడు ఈ శరీరంలో ఉన్న 100 రోగాలు కూడా కాలిపోతాయి. కానీ లోపల మనస్సులో ఉన్న మనసుకు శరీరం, మనసు కూడా సూక్ష్మ శరీరం చెబుతున్నట్టు, మనసు కూడా శరీరం అంటున్నట్టు, దానికి ఉన్న రోగాలు మటుకి శ్మశానంలో కాదు. ఈ శరీరంలో ఉన్న రోగం, స్థూల శరీరంలో ఉన్న రోగం కాలిపోతుంది, సూక్ష్మ శరీరంలో ఉన్న రోగం కాదు. ఆ రోగం ఏం చేస్తుంది, మళ్ళీ బ్రాటవర్ మళ్ళీ జన్మకు వస్తుంది, ఆ రోగం మళ్ళీ శరీరంలో కూడా వస్తుంది. అంటే శరీరం, స్థూల శరీరం యొక్క ఆరోగ్యం కంటే మానసిక శరీరం యొక్క ఆరోగ్యం ఎవరైతే ప్రధానంగా తీసుకుంటున్నారో వారికి పరబ్రహ్మ తత్వానికి దారి కనిపిస్తుంది. ఎవరైతే శుచిగా ఉంటున్నాడో బుద్ధి విషయం ఆయన పవిత్రుడిగా ఉండాలి. ఈ మధ్య నేను మొన్న సూళ్ళు రిపేర్ వెళ్తుంటే ఒక గుండె జబ్బు పేషెంట్ మద్రాసు అపోలో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. కూడా డాక్టర్ గారు ఆ పేషెంట్ యొక్క భార్య ఉన్నారు, తిరగన్నారు. సరే అక్కడ కూర్చుని ఉండగా ఆ పేషెంట్ భార్య ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ఎరుగుదనండి అన్నారు పేషెంట్ భార్య. అంతవరకు బాగున్నా, మీరు భగవాన్ గురించి చెబుతా ఉంటారు కదా అన్నారు, అంతవరకు బాగున్నా. సరే అక్కడ చూడ వాళ్ళ కాన్వర్సేషన్ ఆగిపోయింది. ఇంకా డాక్టర్ గారు మొదలు పెట్టారు, మీరు చెప్పే ఉపన్యాసాలు పేపర్లో చదువుతున్నానండి అన్నారు ఆయన డాక్టర్. ఈయన ఈ పేషెంట్ కంట్రాక్టర్ గారిని నాకు గుర్తొస్తానండి అన్నా నేను. ఆయన కొంతకాలం కంట్రాక్టర్ గారు చేశాను. అప్పుడు ఆ డాక్టర్ గారు కంట్రాక్టర్ చేశారని, పూర్వం కంట్రాక్టర్ చేశారు, నాకు ఏంటనుకుంటున్నారు, 100 ఎకరం కోల్పోతాడు. అంతవరకు డాక్టర్ గారు నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి 100 ఎకరం ఉందండి కొబ్బరికాట అన్నారు. అంటే ఏంటి, ఆయన హృదయం ఆ డబ్బు మీద అటాచ్మెంట్, ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్. ఒక్కసారి హృదయంలో ఈ విధంగా అయితే ఎంత ఆ మాట ఎంత పోసుకొచ్చినప్పుడు ఆయన హృదయంలో ఎంత ప్రాపర్టీ మీద ఎంత అటాచ్మెంట్ ఉంది, ఒక్కసారి ముఖానికి నా ముఖానికి అర్థంలో చూసినట్టు అనిపించింది. అంటేంటి, మానసికంగా వాళ్ళు ఎంత పెరాల్సిన స్థితిలో ఉన్నారు. మామూలుగా ఎడ్యుకేషన్ ఉంది అంటే మానసికంగా ఎంత బ్యాక్వర్డ్ స్థితిలో ఉన్నారు తెలుస్తుంది. అది మానసిక అనారోగ్యం. అంటే నాతోటి మామూలు విషయాలు మాట్లాడినది ఎంత న్యాచురల్గా మాట్లాడుతున్నారు, ఎంత నార్మల్గా మాట్లాడుతున్నారు. యజమానికి 100 ఎకరం కొబ్బరి చాటు అంత న్యాచురల్గా మాట్లాడితే నేనేం అప్సెట్ అవ్వకూడదు. అందు న్యాచురల్గా చెప్పలేపోయారు, ఇంకే చెప్పలేపోయారు. ఆయన హృదయంలో ఆ ప్రాపర్టీ మీద డీప్ ఎఫెక్షన్, ఆ డీప్ అటాచ్మెంట్, అదే మానసికమైనటువంటి మన శరీరం శుభ్రంగా ఉండాలనుకుంటాం, మన బట్టలు శుభ్రంగా ఉండాలనుకుంటాం, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలనుకుంటాం, మన ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం, కానీ మనస్సు మనకి శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం. కానీ కూడా వచ్చింది మటుకు అది, మనస్సు కనుక శుచి లేని వాడికి ఆధ్యాత్మిక విద్య రాదు, ఆత్మ యొక్క దారే కనపడదు. కొంతమంది మామూలుగా ఈ కనుగోమంలో ఇంటికి ఇంటికి శ్రవణం చేయడం చక్కదు. మామూలుగా పుట్టినప్పుడు ఇలాగ ఉంటే చచ్చిపోయినప్పుడు ఇలాగ ఉంటాయి, కొంతమంది మనుషులు అలాగే ఉంటారు. సొదర మనసైతే అసలు చేంజ్కి మనం ఎక్కువ ఎక్కడ వేసినా ఎక్కడ ఉన్న పేరు ఎక్కడ ఉందంటారు చూడండి. అసలు మనం ఎవరు అవ్వటానికి మనం చేంజ్ గొప్పకం. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ మృక్కల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఉంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, నేను ఇక్కడి నుంచి కదలను, నేను బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా కోరుతుంది? ఈ సైకాలజీ, ఈ సైకాలజీకి సంబంధించిన ప్రశ్న మీరు జాగ్రత్త కావచ్చు. నేను ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఇక్కడి నుంచి కదలను కానీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అది నా కోరుకుందనుకోండి. ఇక్కడి నుంచి కదలకపోతే నేను బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి కదలం లేదు, లేదా నాకు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలండి. ఈ రెండు అక్కడ పొసుకుతుంది అసలు అని ఎప్పుడైతే నేను ఎవాల్వ్ అవ్వాలనుకున్నానో అప్పుడు చేంజ్ అదే ఇన్వాల్వ్ అవ్వాలి. చేంజ్ అనేది తప్పదు, చేంజ్ లేదు వాళ్ళు ఎవాల్వ్ అవ్వాలి. అంటే మీరు కనుక పరిశుద్ధమైన ఇప్పుడున్న అంటే ఇక్కడి నుంచి కదలకుండా నేను బ్రిడ్జ్ దగ్గరికి ఎలా వెళ్ళాను, ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి మానసిక జీవితాన్ని విడిచిపెట్టకపోతే కొత్త జీవితం రానే రాదు. ఇప్పుడు ఏ తలంపులు అయితే మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాయో, ఏ భావాలు అయితే మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాయో, ఏ రాగద్వేషాలు అయితే మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాయో, అవి విడిచిపెట్టను. నేను మార్పు పొందాలి, నేను ప్రగతి పొందాలంటే విడిచిపెట్టకుండా ప్రగతి ఎలా వస్తుంది? నేను కాలు కలపకుండా ఉంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఎలా వెళ్ళాను? నేను మార్పు కోరుతున్నాను, నేను గమ్యానికి వెళ్ళాలని కోరుతున్నాను కానీ మార్పు కోరటం లేదు. గమ్యాన్ని నాలో మార్పు రాకుండా నేను గమ్యానికి వెళ్ళి చేరుకోగలను. నీకు కావాలి మోక్షం, నాకు కావాలి మోక్షం, కానీ మార్గానికి ఇష్టం లేదు. మీరు బాగా ఆలోచించండి, మోక్షం మీకు కావాలి, మోక్షం నాకు కావాలి. మనం కలకత్తా వెళ్ళాలండి, కాశీ వెళ్ళాలండి, ప్రయాణం చేయటం ఇష్టం లేదు. చేంజ్ లేకుండా ఎవరు ఎలా ఎవాల్వ్ అవుతారు? ప్రస్తుతం మనకున్న భావాల్ని విడిచిపెట్టకపోతే మనకు నవీన భావాలు ఎలా వస్తాయి? అందుకే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు సెల్ఫ్ రిఫారం లేకుండా సోషల్ రిఫారం రాలి. భగవాన్ చెప్పింది ఏంటి, నీ సెల్ఫ్ రిఫారం ముఖ్యం, నీకు సెల్ఫ్ రిఫారం లేదంటే సోషల్ రిఫారం రాదు. ముందు నన్ను నేను సవరించుకోలేకపోతే సంఘాన్ని సవరించడం, నన్ను నేను బాగు చేసుకోలేకపోతే సంఘాన్ని బాగు చేసుకోలేను. బాగు చేయలేదు. నన్ను నేను అభివృద్ధిలోకి తెచ్చి లిఫ్ట్ చేసుకోలేదు, సంఘాన్ని లిఫ్ట్ చేయాలి. అది నిజంగా మీరు మార్పుకు, నిజంగా మీకు మోక్షం కావాలనుకుంటే, నిజంగా మీరు పెర్ఫెక్షన్ చేరుకోవాలని అనుకుంటే మనుషులందరూ మారాలి. మార్పు లేకపోతే, మానసిక జీవితంలో కనుక మార్పు రాకపోతే ఆ మనిషికి ఇంకా అభివృద్ధి లేదు, ప్రగతి లేదు, సుగతి లేదు. మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవించామనుకోండి, మనసు ఏం వికసిస్తుంది, మనసు ఏం ఎదుగుతుంది, మనసు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, మన మనసు మనం సుఖపెడుతుంది, మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది, పూర్వమున్న భావాలు ఎటువంటి, ఇప్పుడున్న భావాలు ఎటువంటి, ఈ భావాలు ఏమైనా మార్పు వస్తున్నాయి, తలంపులు ఏమైనా భావాలు మార్పు వస్తున్నాయి, ఏమైనా మంచి స్థితికి తీసుకెళ్లే భావాలు వస్తున్నాయి మనకి అని ఎప్పుడు మీరు ఆలోచిస్తున్నారు? మీకు వచ్చి తలంపుల విషయం, మీ తలంపుల విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మీకు ఆరోగ్యం రాదు, మానసికమైనటువంటి ఆరోగ్యం రాదు. కొంతమంది మనుషులు ఎలా అంటారంటే, రోడ్డు మీద మైల్ రాళ్ళు ఉంటాయి చూడండి, ఇది 2 మైళ్ళు 3 మైళ్ళు 4 మైళ్ళు 5 మైళ్ళు రాళ్ళు మామూలుగా మైల్ రాళ్ళు వేస్తుంటారు రోడ్డు మీద. మనకి మైల్ పారపల్లి ఇంకా 2 మైళ్ళు ఉంది, నర్సాపల్లి 2 మైళ్ళు ఉంది, తెలియకపోతే మైల్ రాళ్ళు వేస్తారు రోడ్డు మీద. ఆ మైల్ రాయలేం ప్రయాణం చేయదు, ఆ ఏ రాయి ఎక్కడుంటే అక్కడ ఉండదు, ఏమో రైలు రా, మైల్ రాయి ప్రయాణం ఏం చేయదు. అలాగే మనుషులు కూడా కొంతమంది మైల్ రాదు, మనసు కనుక వికసించకపోతే జ్ఞానం రాని రాదు. అంటే ఎవరైతే లోపల ఉన్న శరీరాన్ని మానసిక శరీర విషయంలో జాగ్రత్త పడుతున్నాడో వారికి ఆధ్యాత్మిక విద్య, వారికి సౌందర్యం. మీరు ఎప్పుడైనా సౌందర్యాన్ని ప్రేమించారా? మీరు ఎప్పుడైనా సత్యాన్ని ప్రేమించారా? సత్యాన్ని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఎవరైతే ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ట్రూత్ తెలియకుండా ఎలా ఉంటుంది? పరబ్రహ్మ స్వరూపం ఒకటే సత్య వస్తువు. ఇప్పుడు మనం ఎవరై ఉన్నాం? మన శరీరమా మనస్సా పరబ్రహ్మ వస్తువు? మీరు అందరూ మోక్షం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలి అంటున్నారు. ఆచార్యులు వారు ఏమంటున్నారంటే, మీరు మోక్షం అడగటండి, మీరు మోక్షం ఉన్నారంటున్నారు. మనం ఆ పరబ్రహ్మ వస్తువు అయి ఉన్నాం. అయితే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? దేహాన్ని పరబ్రహ్మ వస్తువు అనుకుంటున్నాం కాబట్టి దుఃఖం వస్తుంది. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహాన్ని పరబ్రహ్మ అనుకుంటున్నాం, అందుకు దుఃఖం వస్తుంది. దేహమే ఆత్మ అనుకునే బుద్ధి మనకుంది, దేహమే సత్య వస్తువు అనుకునే బుద్ధి మనకుంది, దేహం సత్యం అని చెప్పడానికి రాశాడు వాడు. దేహం ఆత్మను చెప్పలేదు, దేహం పరబ్రహ్మ అని చెప్పడం లేదు, కానీ దేహమే నిజం అనుకుంటున్నాం, దేహమే ఆత్మ అనుకుంటున్నాం, దేహమే పరబ్రహ్మ అనుకుంటున్నాం, అందుకు మనకు దుఃఖం వస్తుంది. ఒక పరబ్రహ్మలోనే దుఃఖం అనేది లేదు, మన స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం, అది మనం అయ్యి ఉన్నాం. అయితే మనకు ఎందుకు అది అనుభవం లేదు? ఈ మానసిక శరీరంలోనూ అనారోగ్యం. ఇది మీరు బాగా అర్థం చేసుకున్నాం, పరబ్రహ్మ స్వరూపం మనం అయ్యి ఉన్నాం. అయ్యాం దట్, నేను అదే అయ్యాను, యు ఆర్ దట్, మీరు అదే అయ్యన్నారు. అది ఎందుకు మనకు అనుగుణం లేదు? ఎందుకు మన అనుగుణం? ఇప్పుడు ఎంతవరకు నేను అంటే దానికి స్ట్రెస్ చేసి చూపుతున్నాను, దానికి ఎందుకు మనకు అనుగుణం రావడానికి మానసికమైన అనారోగ్యం అడ్డొస్తుంది. శారీరకమైన అనారోగ్యం కాదు అడ్డొస్తాడ, మానసికమైన అనారోగ్యం అడ్డొస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా ఎందుకు కావాలంటే మానసిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యం అవసరం. మనసు సముండుగా ఉండటం కోసం శరీరం కూడా సముండుగా ఉంచుకోవాలి. శరీరాన్ని నడిపేది మైండ్. మనకున్న మానసిక అనారోగ్యం కనుక కంప్లీట్గా పోతే వస్తువు ఇక్కడ ప్రకాశిస్తుంది. అందుకే రమణ స్వామి చెప్పేవారు, మీలో లేనిది, మీరు నన్ను గొప్పవారు గొప్ప స్వామి గొప్ప ఋషి అని మీరు చెబుతున్నారు, మీలో లేనిది నాలో ఏమి లేదు అని చెప్పారు. మీలో లేనిది నాలో ఏమి లేదు, మీలో ఏది ఉందో నాలో అది ఉంది. అయితే ఋషి ఎందుకు అయ్యాడు? మానసికమైన అనారోగ్యం లేదు. ఎవరైతే మనస్సు ఆరోగ్యంగా ఉంచుకుంటాడో మనసును దాటాలి. నా శరీరంలో రోగం ఉందనుకో నిరంతరం శరీరం జ్ఞాపకం వస్తాం, నా శరీరం ఆరోగ్యంగా ఉంటే శరీరం జ్ఞాపకం. మనస్సు ఎవరికైతే పూర్తిగా ఆరోగ్యంగా తోటో వాడు మనసును దాటాలి. మనసును దాటిన వాళ్ళు జ్ఞానం అవుతాయి. మనస్సును మింగదాము, నా మనస్సును నేను మింగితే జ్ఞానం, మీ మనస్సును మీరు మింగితే జ్ఞానం. మిమ్మల్ని ఆత్మను తెలుసుకోవడానికి ఏ తలంపులు అయితే మీకు అడ్డొస్తున్నాయో, మీ డబ్బు మీ దగ్గర అట్టి పెట్టుకోండి, మీ గౌరవాలు కూడా మీరు అట్టి పెట్టుకోండి. మీ గౌరవాలు ఎవరికి ఒక్కరు, మీ సంపదలు, మీ గౌరవాలు, మీ కీర్తులు, ఇవన్నీ కూడా మీరు అట్టే పెట్టుకోండి, ఏం దెబ్బతగా నోకండి. కానీ ఆత్మను తెలుసుకోవడానికి ఏ తలంపులు అడ్డు వస్తున్నాయి, ఆ తలంపులు విడిచిపెట్టిన వాడు, ఆ తలంపులను త్యాగం చేసిన వాడు నిజమైన త్యాగం. నేను పరబ్రహ్మ స్వరూపునే, అయితే పరబ్రహ్మ స్వరూపం అనుభవం లేదు, ఈ అనుభవంలోకి రాకుండా, నా స్వరూపం నాకు అనుభవంలోకి రాకుండా ఏ తలంపులు అయితే నాకు అడ్డు వస్తున్నాయో, ఆ తలంపులు ఎవరైతే విడిచిపెట్టగలుగుతాడో వాడు నిజమైన త్యాగం. ఛాగి కాని వాడు జ్ఞాని కాలేడు. మామూలుగా పల్లెటూళ్ళలో ఈ రోజు మీద ఎలా దెబ్బలాడుకుంటున్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కూడా ఎలా దెబ్బలాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. అది చదువు విద్య విజ్ఞానం. చదువుకుంటే మనకి జ్ఞానం వచ్చినేమో అనుకుంటారేమో, ఆ మాయలో కూడా పడుతుంది. ఆ చదువు అలా పొట్ట ఆడుతుంది అంటే, అది కూడా పొట్ట కోసం చేసే కృషులు, అదే కృషి. దానికి జ్ఞానానికి ఎట్టి సంబంధం లేదు. ఈ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లో చదువుకునే చదువు కనుక అది నిజమైన చదువు అయితే బజార్లో ఎన్ని దెబ్బలెట్టున్నాయో యూనివర్సిటీలో అన్ని దెబ్బలెట్టున్నాయి. బజార్లో ఎంతమంది నడుపుకుంటున్నారో యూనివర్సిటీ క్యాంపస్లో కూడా అంతేమంది నడుపుకుంటున్నారు. అది జ్ఞానం అజ్ఞానం. చదువు లేనందుకు మీరేం కంగారపడదు. చదువు కాదు ఇక్కడ పవిత్రత చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ కాదు, ఎవరికైతే ప్యూరిటీ ఉందో వాడికి ఆత్మదర్శనం అవుతుంది. మనిషి పరమ పవిత్రుడైన వాడికి ఆత్మదర్శనం అవుతుంది, కానీ చదువు ముఖ్యం కాదు. మీకు చదువు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, మీ హృదయంలో సౌందర్యాన్ని పెంచుకోండి. సత్యం కోసం కానీ, శాంతి కోసం కానీ, ప్రేమ కోసం కానీ అట్లా జీవిస్తున్నామా? మన ఇష్టాయిష్టాల కోసం జీవిస్తున్నామా, లేదా సత్యం కోసం, శాంతి కోసం, ప్రేమ కోసం జీవిస్తున్నాము? మీకు భగవాన్ చెప్పిన మాటల మీద కానీ, గీతలో చెప్పిన మాటలు కానీ మీకు ప్రేమ కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద, మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉందో, కనీసం అంత ప్రేమ అయినా మీకు భగవాన్ చెప్పిన మాటల మీద కలుగుతుంది. కలగటం లేదు, అదే మానసిక అనారోగ్య కలక్ష. మీకు రక్త సంబంధం అయిన మనుషుల మీద, మీ మానసిక సంబంధమైన మనుషుల మీద, అంటే మీ ఫ్రెండ్స్, రక్త సంబంధించిన మనుషులు అంటే చుట్టాలు, బంధువులు, బంధువులు అంటే బంధించేవాళ్ళు, మానసిక సంబంధమైన జీవితానికి సంబంధించిన వాళ్ళు స్నేహితులు. కనీసం వాళ్ళ మీద ఉన్న మీకు మమకారం, మీ స్నేహితుల మీద, మీ చుట్టాల మీద ఉన్న మమకారం భగవంతుడు చెప్పిన మాటల మీద మీకు ఎందుకు లేదు? కారణం మానసికమైన అనారోగ్యం. పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అయ్యున్నానని చెబుతున్నాడు కదా భగవంతుడు, ఆచార్య వారు చెబుతున్నారు కదా, అది ఇప్పుడు నాకు ఏది అర్థస్తుంది? యదార్థం చెప్పాలంటే మనం మోస్తున్న బరువు ఎవడో మోగుతుంది, ఎంతో బరువు మోస్తుంది. ఈ బరువు భరించలేనటువంటి బరువు మోస్తుంది. మన శరీరాన్ని కొండ తీసేస్తుంది, మన మనసును కింద తీసేస్తుంది, శరీరానికి అనారోగ్యం వస్తుంది, మనసుకు అనారోగ్యం వస్తుంది. ఎంత బరువు అంటే ఈ బరువు ఒక 10 బస్తాల బియ్యం బరువు మోయగలం, కానీ అహంకారం మోయలేదు. మనం ఈ అహంకారం అందరూ మోసుకుంటారు. ఈ అహంకారం మోసుకు తిరగటం వల్ల మన శరీరానికి ఆరోగ్యం చెడిపోతుంది, మనసుకు ఆరోగ్యం చెడిపోతుంది, నిరంతరం జీవితం అంతా దుఃఖమయం అవుతాం. అహంకారం ఎవడైతే ఆ బరువును కింద పెట్టేశాడో, ఎవడైతే వదిలేశాడో, వారికి మీకు బరువు అంటూ లేదు. అహంకారం మనిషి మీద వేసే బరువు, ఈ సృష్టిలో అంత బరువు లేదు. మీకు దుఃఖం వస్తుంది, ఎందుకు దుఃఖం వస్తుంది? మీరు అహంకారానికి తెలిసి, మీ అహంకారాన్ని నెత్తి మీద పెట్టే బరువు వల్ల మీకు దుఃఖం వస్తుంది. మనస్సు 70% పరిపూర్ణంగా హెల్దీగా ఉంటే, అది కండిషన్లో కనుక ఉంటే, హెల్దీగా ఉంటే అది మీకు తెలియకుండానే ఆత్మకారం చెందుకో. పరిశుద్ధమైన మనస్సుకి పరబ్రహ్మకి తేడా, ఇదో డిఫరెన్స్. ఎవరైతే పరిశుద్ధమైన మనస్సును సంపాదించాడో ఆ పరిశుద్ధమైన మనస్సులో పరబ్రహ్మాకారం చెందు, రెండింటికి డిఫరెన్స్ లేదు. అయితే అంటే పరిశుద్ధం, మన మనసు పరిశుద్ధం కాలేదు కాబట్టి ఎక్కడో మోక్షం ఎక్కడ ఉందని, మనం ఎక్కడో ఉందని ఈ మధ్య గల్ఫ్ మాట్లాడుతుంది. అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం, దూరం అంతా నడవాలి అని ఇలా ప్రారంభిస్తుంది. మన మనస్సు 70% కనుక ప్యూరిటీ కనిపిస్తే, మనస్సుకి ఆ క్లారిటీ కనిపిస్తే, ప్యూరిటీ లేనప్పుడు క్లారిటీ కూడా ఉండదు. మీకు భగవంతుడి పట్ల 100కి 100 విశ్వాసం ఉందనుకోండి, ఏం అనుమానం, సందేహం కానీ, సంశయం కానీ, సందేహం అనే ముళ్ళు కానీ, సంశయం అనే ముళ్ళు కానీ ఏమి లేవనుకోండి, మన కాళ్ళలో ముళ్ళురిగితే కంగారు పడతాం, కంట్లో నడకబడినా కంగారు పడతాం. కానీ సందేహాలు, సంశయాలనే ముళ్ళు మన మనసులో ఎన్ని ఉన్నాయో ఆ ముళ్ళు తీసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారు? ఈ సంశయాలు మాట్లాడితే సంశయం, మాట్లాడితే సందేహం, మాట్లాడితే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధి, ఈ సంశయాలు, సందేహాలనే ముళ్ళతోటి మనసంతా గుచ్చేసుకుని మనం ఉంటే, ఈ ముళ్ళు తీసుకోవడానికి ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారండి? చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మీకు రాకపోతే హాస్పిటల్ పరిగెట్టిపోతున్నారు కదా డాక్టర్ గారిని తీయమని. కానీ ఈ సంశయం అనే ముళ్ళు మీరు ఎప్పుడైనా మనసులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు? ఎవరైతే ఈ ముళ్ళును బయటకు తీసుకోలేదు వాడి విజ్ఞానంలో, మీరు పూజలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, మంత్రాలు జపిస్తున్నారు, మీరు చేసిన మంత్రం, మీరు చేసిన జపాలకి నాకు నిజమైతే ముళ్ళు బయటకు ఎందుకు రావటం? వెనక డాక్టర్ గారు చెప్పాడు, ఆపరేషన్ మటుకు గొప్పగా సక్సెస్ అయింది కానీ మనిషి చచ్చిపోయాడు అన్నట్టు. ఆపరేషన్ మటుకు సక్సెస్, ఆపరేషన్ మటుకు బాగానే చేసాను, ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ మనిషి చచ్చిపోయాడు అన్నట్టు. మనం పూజ అయ్యి బాగానే చేస్తున్నాం, జపలు అయ్యి బాగానే చేస్తున్నాం, కానీ అహంకారం బయటకు పోవటం. ఆపరేషన్ బాగానే చేస్తున్నాం కానీ క్లీన్ జరగదు. ఆపరేషన్ ఎందుకు? మనిషిని బతికించడానికి కదా ఆపరేషన్ చేస్తాం. ఈ పూజలు జపాలు ఎందుకు? మానసిక ఆరోగ్యం కోసం కదా. మానసిక ఆరోగ్యం రావటం లేదు, పూజలు చెప్పాలి తెలియదు. ఇంకా మీరు నోటితో చెప్పే మంత్రంలో మనస్సు లేదు, మీరు చేతితో చేసే పూజలో మనస్సు లేదు. ఇది మెషిన్, యంత్రం చేసినట్టు చేయాలి. ధాన్యం మిగిలిన ధాన్యం వేస్తే బియ్యం అలా వచ్చేస్తున్నాడు. మీరు చేసే పూజ, మీరు చేసే జపం కూడా మెకానికల్గా చేస్తున్నాడు. మెకానికల్గా చేయటం వల్ల మనసు పడ్డ ఎఫెక్ట్ పడుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఈ మధ్యన ఐఏఎస్ ఎగ్జామినేషన్స్లో ఒక ఇంటర్వ్యూ అడిగారు బోర్డు మెంబరు, వాట్ ఇస్ లైఫ్? అతను చెప్పారు, క్యాండిడేట్ లైఫ్ ఇస్ బిజినెస్. లైఫ్ ఇస్ బిజినెస్. వాట్ ఇస్ లైఫ్? లైఫ్ ఇస్ బిజినెస్. ఇంజనీర్లు కంట్రాక్టర్తో బిజినెస్ చేస్తారు, డాక్టర్ ఇంజక్షన్లతో బిజినెస్ చేస్తారు, మాస్టర్ మాటలతో బిజినెస్ చేస్తారు, పాఠం చెప్పేవాడు మా వాడు మాటలే వాడు బిజినెస్, డాక్టర్ వాడు మెడిసిన్ వాడు బిజినెస్, ఇంజనీర్ కాంట్రాక్టర్ బిజినెస్. అదే భక్తి కూడా మనకు బిజినెస్. భక్తి కూడా బిజినెస్ కింద తయారైపోయింది. ఇవాళ పూజ చేసుకున్నాం, ఇవాళ జపం చేసుకున్నాం. కొంతమంది ఎంతో పరిశుద్ధంగా ఉండేవాళ్ళు కూడా మెంటల్ అయిపోయిన వాళ్ళని చూశాను. ఎంత కొంచెం చాలా నాజుగ్గా మాట్లాడతారు, మాటల్లో మంచి నాజుగ్గా తెలుగుగా మాట్లాడినట్టే ఉంటారు, స్వచ్ఛంగా మాట్లాడతారు, బాగా ఉంటారు. వాళ్ళకు కూడా మెంటల్ అయిపోయిన వాళ్ళు చూశాను. మీరు చేసిన పూజల వల్ల, మీరు చేసే జపాల వల్ల, మీరు చేసే నోముల వల్ల, మీరు చేసే మరి వ్రతాల వల్ల కనుక మీకు భగవంతుడి మీద విశ్వాసం కనుక తెరక్కపోతే, భగవంతుని పట్ల మీకున్న అనుమానాలు తొలక్కపోతే మీకు ప్రయోజనం ఏం లేదు. దేవుడు అనుగ్రహం లేదు, పరబ్రహ్మ స్వరూపం అనుగ్రహం లేదనుకోవటం ఎలా ఉంటుందంటే, భగవాన్ ఏమన్నారంటే దానికి చెట్లో దిగి పీకి దాకా చెట్లో దిగి నాకు దారుణం వేస్తానని ఏడ్చుకోలేటువంటి మన అనుగ్రహం కోరుతున్నాయి అర్థం కూడా. వాళ్ళు పీకి దాకా చెట్లో దిగారంట, కేటలాడుతున్నాడు అండి, నాకు దాహం వేసిపోతాను, దాహం వేసి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు చెట్లోనే ఉన్నాడు, నాకు దాహం వేస్తాడు, నాకు దాహం వేస్తే ఎరికేకలు వేస్తానంట. ఆయన చూసి మనం ఏమనుకుంటాం, మన ఎరికి ఎక్కడ మన పరబ్రహ్మ స్వరూపంలో పీకి దాకా మళ్ళీ. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని సుఖాల కోసం కోరుకుంటారు, కష్టాలు ఎప్పుడు రాకూడదు. సోదర మహాశయ గారు మనసులో ఉన్న వంకరలో కష్టాలు తీసినట్టుగా సుఖాలు తీ మనసులో మన మనసులో వంకరలు ఉంటాయని కొద్ది మనం సరే కష్టాలంటే ఎవరికి ఇష్టం ఉండదు, కష్టాలంటే సుఖాలంటే ఎవరికి ఇష్టం, కష్టం అంటే ఇష్టం ఉండదు ఎవరికి, ఏమంటే కష్టం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, కష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ కష్టం మనసులో ఉన్న వంకరం చేస్తుంది, కానీ సుఖం మటుకు మనసులో ఉన్న వంకర తీయదు. పచ్చికొండ కాలకు కాలకపోతే మనకు పనికిరాదు. పచ్చికొండ కాలాలు కావకుండా మనం ఏం చేసుకుంటాం, కొండ కాలితే మనకు ఉపయోగపడుతున్నాం, కానీ కొండ కాలకపోతే మనకేం ఉపయోగపడుతుంది. అలా కష్టాలు పడింది మన కాల్సి జ్ఞానం వైపు తీసుకెళ్ళి ఆ విషయం రహస్యం మీకు తెలియక అంటే మేము మన కష్టాలు కోరుకోమని కదా నేను చెప్పింది. దైవికంగా మీకు కష్టాలు వస్తే ఆ కష్టాలు కూడా భగవంతుడు ఇచ్చిన వరాలే ప్రసాదం అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే సుఖం వస్తే దాన్ని ఈ సుఖం వచ్చింది దైవానుగ్రహాలు అనుకుంటారు. మరి సుఖం మీకు దైవానుగ్రహాలు వచ్చిందనుకుంటే ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు అది కూడా దైవానుగ్రహాలు వచ్చిందని మీరు ఎందుకు అనుకోరు? మరి సుఖం ఏమో దైవానుగ్రహాలు వచ్చిందనుకుంటారు, మరి కష్టం ఎవరి అనుగ్రహాలు వచ్చింది? కష్టం ఎవరి అనుగ్రహాలు వచ్చింది? మన మనస్సుని కష్టాలు బాగు చేసినట్టు సుఖాలు బాగు. ఒకటేంటి, ఇక్కడ ఇక్కడ తేల్చేయండి మీరు, మీ మనస్సు కానీ నా మనసు కానీ మనకు జీవితంలో కలిసింది భోగం లేదా యోగం. మన ఉదయం ఎవరిని కోరుతుంటాం, భోగాన్ని కోరుతుందో యోగాన్ని కోరుతుంది? ఇక్కడ రెండే ప్రశ్న. మీ ఎదురుమున్న రెండు ఉన్నారు, మీ ఎదురుమున్న రెండే రెండున్న లక్ష్యాలు ఇంకేమి లేవు. ఒకటి భోగం, రెండు ఇంకా మూడు లేదు. ఒకటి భోగం, రెండు యోగం. యోగాన్ని ఎవడైతే చేతుడు పట్టుకున్నాడో వాడికి మోక్షం వస్తుంది, భోగాన్ని చేతుడు పట్టుకున్నాడు నరకం. యోగం అనే రోడ్డు మోక్షాన్ని తీసుకెళ్తుంది, భోగం అనే రోడ్డు నరకాన్ని తీసుకెళ్తుంది. రెండు రోడ్లు మీ ఎదురుమున్న కనిపిస్తున్నా, ఏ రోడ్డు అంటే మీరు ప్రయాణం చేస్తారు? మీకు కావాల్సింది పెర్ఫెక్షన్ కావాలా, ఎంజాయ్మెంట్ కావాలి? భగవాన్ మాట చెప్పారు, ఉన్నది ఉన్నట్టుగా ఉన్న వస్తువు గురించి ఉన్నట్టుగా చెబితే ఎవరికి ఇష్టం ఉండదని చెప్తారు. కొన్ని మరుగు పెట్టి మహిమలు చేసి ఇలా చేస్తే ఆ సబ్జెక్ట్ని కాంప్లికేట్ చేసి చెబితే ఇష్టం మాట్లాడు చాలా మంది. కొంతమంది గురువులు కొన్ని మతాలు ఉన్నదాన్ని ఇంకా కాంప్లికేట్ చేసేస్తారు. ఏం అక్కర్లేదు, మీ మనసులో గోడ కట్టుకోవటం మానేయండి. మీ మనసులో మీరు గోడలు ఏం కట్టుకోకుండా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు రోజు సాయంత్రం ఆకాశం చూస్తాను, రోజు సాయంత్రం ఇంటికాడ మీద ఏకాంతంగా కూర్చున్నారు ఆకాశం ఉంటుంది, ఏకాంతంగా కూర్చున్నారు ఆకాశం ఉంటుంది చూస్తాను. మీ ఆకాశం ఉంటుంది చూస్తాను, మీ మనసు ఆరోగ్యం బాగుపడుతున్న మనసు విషయాలు. మనం అరణ్య సముద్రంలో ఉన్నప్పుడు కెరటాలు లేని సముద్రంలో ఉండాలి మనం జ్ఞానం కావాలంటే. కెరటాలు లేని సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉండేటప్పుడు ఎప్పుడో రేపు కాదు ఇంకో గంట కాదు ఈ శకంలోనే మీకు మోక్షం వస్తుంది, పరిపూర్ణమైన విశ్వాసం మీకు తీసుకోవడం జరిగింది. ఈ శకం మీ హృదయంలో విశ్వాసం లేకుండా మేము ముక్కులు మూసుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం, ఏదో కష్టపడుతున్నాం కదా, అసలు అహంకారం లేని వాడికి మాట తోడుకూడ పండి, అహంకారం లేని మనిషికి మాట తోడుకూడ పండి. అయితే మెంటల్ బాడీ హెల్త్ ఎవడైతే ఎక్కువగా చూసుకుంటున్నాడో, మెంటల్ బాడీని ఎవడైతే జాగ్రత్తగా తన హెల్త్ విషయంలో జాగ్రత్త పడుతున్నాడో వాడికి జ్ఞానం కలిగింది. జ్ఞానం యొక్క దారి చూపిస్తున్నాడు. ఇప్పుడు మీకందరికీ ఎంతో కొంత భక్తి ఉన్నమాట నిజం, శ్రద్ధ ఉన్నమాట నిజం, ప్రేమ ఉన్నమాట నిజం, అందరూ వచ్చారు ఇక్కడికి. కానీ మీ మనసులో ఇప్పుడు కూడా మీకు ఒక నిర్ణయానికి మన గమ్యం ఏమిటి, మన పొందవలసినటువంటి గమ్యం ఏమిటి అన్న దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ ఉందా? మన పొందవలసింది మీరు పొందారా లేదా కదా, మనం పొందవలసింది ఏమిటి అసలు? అనే దాంట్లో మీకు ఏమైనా రాజీ కుదిరే రాజీ రాజీకి వచ్చారా లేదా స్పష్టత మీకు ఉందా లేదా, ఇంకా ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటానండి మనం? ఏమిటండి సాధన 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 అంటే మనసును శుద్ధి చేసుకోవటమే సాధన, అంతకంటే సాధన ఉందండి. మనసును వదిలేసి మేము సాధన చేస్తామంటే ఎక్కడ కూరుతుంది? మనసును శుద్ధి చేసుకోవటమే సాధన, అంతకంటే సాధన ఉంది మీరు చేసింది. మీరు సాధన చేయటం వల్లే కనుక మోక్షం వచ్చేది నిజమైన మోక్షం కాదు. మీరు సాధన చేయటం వల్లే కనుక ఆత్మ మీరు తెలుసుకుంటారు, ఆత్మ కానే కాదు. మీరు సాధన చేయటం వల్ల ఆత్మ తెలియబడదు. మీరు సాధన చేయటం వల్ల మనసులో ఆరోగ్యం పోతుంది అంటే ఆత్మ అక్కడ ఉంది. అంటే మీరు సాధన చేయటం వల్ల ఆత్మ తెలిస్తే అని మీరు సాధన ఆయన ఆత్మ పోతుందా? మీరు చేసే సాధనలతోటి మనం చేసే గుంజులతోటి ఆత్మకి ఏమి సంబంధం లేదు. మనం చేసే సాధనలనండి, మనం చేసే ఎక్సర్సైజెస్ అని ఇవన్నీ మెంటల్ బాడీలో ఉన్నటువంటి డస్ట్ను దులుపుకో, దుమ్ము దులుపుకో. ఇంటిలో ఉన్న దుమ్మును ఎలా దులుపుకుంటున్నావు, ఈ మనసులో ఉన్న దుమ్మును ఎలా దులుపుకోవాలి? ఇంట్లో ఉన్న దుమ్మును మనం ఏ విధంగా చీపురు కట్టలో ఉపయోగించుకుంటున్నావు, ఈ మనసులో ఉన్న దుమ్మును దులుపుకోవడం ప్రార్థనలో ఉపయోగించుకుంటున్నాం. మన కాలంలో మనసులో ఉన్న దుమ్ము దులుపుకోవడం కోసం అక్కడ మోక్షం అక్కడ రెడీగా ఉంది మన కోసం. నువ్వు సాధన చేయటం వల్ల తెలియబడేది ఆత్మ కాదు, నీ దుమ్ము దుమ్ము కింద పడిపోతుంది. నీవు సాధనకి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. ఆత్మ ఎన్నడూ బంధం లేదు, ఆత్మ ఎవరినడూ బంధింపబడలేదు, అంటే దానికి మోక్షం అక్కర్లేదు. ఆత్మ మన హృదయంలో శక్తి ఎప్పుడు ప్రకాశిస్తుంది, అది ఎప్పుడు బంధం లేదు. ఆత్మకు బాండేజ్ అనేది లేనే లేదు. నా అహంకారమే నేను బయటపడటం లేదు మోక్షం అనే పేరు పెట్టాను, కానీ దానికి ఆత్మకు బాండేజ్ అనేది లేనే లేదు. ఆధ్యాత్మిక జీవితం ఆత్మ జీవితం ఒకసారి మీరు రుచి చూస్తే ఆ రుచి నుంచి మీ మనస్సు ఇంకా బయటకు కదలదు. ఒక పంచదార కొండ మీద ఒక ఎరచేమ పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం ఆ రుచి మీకు కనుక తెలిస్తే మనస్సు ఎక్కడ కదలదు. ఆత్మకు మించిన సౌందర్యం లేదు, ఆత్మకు మించిన సత్యం లేదు, ఆత్మకు మించిన సూక్ష్మమైన వస్తువు లేదు. మీకు నిజంగా కనుక ఆత్మ స్పర్శ కనుక తెలిస్తే, ఆత్మ యొక్క ఆవరణలో కనుక మీరు అడుగు పెడితే, ఆత్మ రుచి ఎప్పుడైనా మీ జీవితంలో కొన్ని శకంలైనా కొంచెం అనుభవించి ఉంటే, అప్పుడు మీరు ఏ దేవుని అయితే ప్రార్థిస్తున్నారో ఆ దేవుడు వచ్చి మీ ఎదురు నా నుంచి నా మీకు కళ్ళు ఎత్తి చూడాలని ఉండదు. అది ఆత్మ. ఎవడైతే సమస్త లోకాలను నడుపుతున్నాడో, ఎవడైతే సమస్త లోకాలను ఎవడైతే ఏ ఈశ్వరుడు అయితే నడుపుతున్నాడో, ఆ ఈశ్వరుడు మీ ఎదురుగుండా వచ్చి నుంచుంటే మీకు ఆత్మ రుచికరంగా తెలిస్తే ఆ ఈశ్వరుడిని కళ్ళతోడు కూడా మీకు చూడాలని ఉండదు. అది ఆత్మస్థితి. ఎవడైతే మనసులో మనసు యొక్క ఆరోగ్యం ఎవడైతే సంపాదించిన వాడు సృష్టిని దాటలేకపోతే, మీరు డైరెక్ట్ గా భగవాన్ బోధలోకి వచ్చిన వాళ్ళకి కంపారిటివ్ స్టడీ తక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు భగవాన్ భక్తులుగా ఉండి ఈ భగవాన్ బోధలోకి వచ్చారనుకోండి, మీకు కంపారిటివ్ స్టడీ తక్కువ ఉంటుంది. అంటే మీరు రావటమే భగవాన్ యొక్క స్పర్శలో పడితే, భగవాన్ యొక్క వలలో పడితే మీరు ఈ భగవాన్ యొక్క టీచింగ్లో అవునొచ్చి మీరు తెలియదు. కొంతకాలం దరిద్రం అనుభవించి తర్వాత డబ్బు వచ్చిన వాడికి ఆ డబ్బు మీరు తెలుస్తాం. కానీ పుట్టుకతోటి ధనవంతుడిగా వచ్చారనుకున్నాడు డబ్బు మీరు సరిగ్గా తెలియదు. కొంతకాలం ఆకలితో బాధపడిన తర్వాత అన్నం దొరికినాడు కదా అన్నం మీకు తెలుసు. డైరెక్ట్ గా భగవాన్ బోధలోకి వచ్చిన వాళ్ళకి భగవాన్ టీచింగ్లోనే నిలబడగట్టేది. సాధనలు ఏమున్నాయండి? ఎవరి చూపు ద్వారా ఎవరు మాట ద్వారా మనకు జ్ఞానం కలుగుతుందంటే ఇంకా సాధనలు ఏంటంటే చూసి వాళ్ళ చూపు ద్వారా మన మనసు పడిపోతుంది, వాళ్ళ మాట ద్వారా మన మనసు పడిపోతుంది, వాళ్ళ స్మరణ ద్వారా మన మాట పడిపోతుంది, మన యొక్క మనసు పడిపోతుంది. ఏంటి మనం చేసే సాధన? కాలాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి. మీరు లోకుల మాటలను గౌరవించడానికి కాలాన్ని వేస్ట్ చేస్తున్నట్టు, లోకులు చెప్పిన మాటలను మీరు గౌరవిస్తున్నారనుకోండి మీ కాలం మీకు ఖర్చు అయిపోతున్నారు. ముందు అర్థం చేసుకోండి, లోకులంటే లౌకికులకి దగ్గర అయ్యకుంది మనసుకు అనారోగ్యం పెరుగు. లౌకికులకు మనం దగ్గర అయ్యకుంది మన మనసులో అనారోగ్యం పెరుగుతా ఉంటాం. అంటే మానవ జన్మ దొరికితే చాలు. మానవ జన్మ వచ్చిన తర్వాత ఎవరికైతే సత్పురుష సహవాసం దొరుకుతుందో అది ఎన్ని జన్మల సుకృతం ఉండాలో ఆ జీవుడికి నాకు ఆచార్యస్వామి. మానవ జన్మ ఊటే వస్తే చాలదు. మానవ జన్మ వచ్చిన తర్వాత సత్పురుష భగవంతుని అందు భక్తి, భగవంతుని అందు భక్తితో పాటు సత్పురుష సహవాసం ఏ జీవుడికైతే దొరుకుతుందో ఆ జీవుడు పూర్వజన్మంలో ఎంత సుకృతం చేసి ఉండాలో, వాడు ఎంత పుణ్యవాడికి పండి ఉండాలో. ఎంతో పుణ్యం ఉంటే ఎంతో సుకృతి ఉంటే అటువంటి జీవుడికి మట్టుకే మానవ జన్మతో పాటు సత్పురుష సహవాసం దైవికంగా దొరుకుతున్నాడు ఆచార్య. సత్పురుష సహవాసం కనుక దొరికితే వాడికి మోక్షం పొందుతాడు నేను చెప్పడం ఎందుకన్నారు ఆచార్యవాడు. సత్పురుష సహవాసం కనుక దొరికితే విపరీతమైన గాలి వేస్తాంటే విసిరికరతో పని విధంగా అయితే లేదు. సత్పురుష సహవాసం వల్ల మీ సాధనతో పని లేకుండా మీరు మోక్షాన్ని పొందుతారన్నాడు ఆచార్య. గాలి వేస్తాంటే విసిరికరతో పని లేదు, అదే సత్పురుష సహవాసం వల్ల మీ సాధనతో కూడా పని లేదు. అయితే మానవ జన్మ రావటం, భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కలగటం, ఈ రెండింటితో పాటు మీకు దైవికంగా సత్పురుషుల సహవాసం కలగటం ఎంతో పుణ్యం యొక్క ఫలితం, పుణ్యం యొక్క పండు అన్నాడు ఆచార్యులు. ఆత్మ అనేది ఒకటి ఉన్నదని దాన్ని తెలుసుకోమని చెప్పేవాడు ఈ లోకంలో మీకు ఎవడు లేడు. జ్ఞానమే మోక్షం అండి, జ్ఞానమే మోక్షం. దీనికి ధైర్యం ఉండాలి. దుష్ట సహవాసాన్ని ఎంత తొందరగా వదిలేస్తే అంత తొందరగా వాడు ఆత్మ సన్నిధానంలోకి వస్తారు. ఇంతమంది ఉపవాసాలు చేయమంటే చేస్తారు కానీ సహవాసాలు విడిచిపెట్టమంటే విడిచిపెట్టారు. శరీరానికి స్నానం ఎటువంటిదో, మనసుకు ప్రార్థన కూడా మనకున్న అజ్ఞానమే దుఃఖం రూపంలో వస్తుంది, మనకున్న అజ్ఞానం రాగద్వేషాల రూపంలో వస్తుంది. యథార్థం చెప్పాలంటే ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఇది అబద్ధం కానీ ఆత్మ చేస్తాం, ఇది స్వప్నమే. నేను ఎలాగైతే మనం కూర్చుని మాట్లాడుకోవటం స్వప్నమే కానీ ఆత్మ అబద్ధమే. మనం ఎలా కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఇది అబద్ధం, నిజం కాదు, ఇది అబద్ధం కానీ ఆత్మ. అది ఇదంతా అబద్ధం అయితే ఆచార్య వారి ముందే ప్రశ్నించారు. ఇదంతా అబద్ధం అయితే ఈ బోధలు ఈ గొడవని ఎందుకన్నారు ఆచార్య? ఎంత అబద్ధం అంటున్నారు కదా ఈ బోధ, మీరు నేను చెప్పటం మీరు వినటం అని ఎందుకన్నారు ఆచార్యాలు? కానీ ఇదంత కళ అన్నారండి. మీరు రాత్రి నిద్రలో ఉన్నారనుకోండి, నిద్రలో సింహం మీకు స్వప్నంలోకి వచ్చిందనుకోండి, ఆ నిద్రలో మీకు స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో ఏదో కళ కడుతున్నారు మీరు, ఏదో కళ వస్తుంది స్వప్నంలో, ఏదో కళ జరుగుతుంది మీకు. ఆ కళ మీకు సింహం వచ్చింది, సింహం వచ్చినప్పుడు మీకు భయం వేసి మెరుకు వస్తుంది. కళలో సింహం రా వచ్చిన మాట అబద్ధమే కానీ మీకు మెలకు వచ్చిన మాట నిజం. కానీ కళలో సింహం వచ్చిన మాట అబద్ధమే కానీ మెలకు వచ్చిన మాట నిజం. అయితే మన ఈ బోధలు నేను చెప్పుకోవడం ఎన్ని అబద్ధమే, వ్యవహారం వ్యవహారం సత్యాలి కానీ ఎవరికి కానీ వీటిలో దీనివల్ల వచ్చే ఆత్మ యొక్క జాగృతి, ఆత్మకు సంబంధించి మెలకు మటు నిజం. ఈ బోధ మటుకు అబద్ధం అని ఈ బోధ ఎలా ఉపయోగపడుతుంది మీకు? కళ్ళలో వచ్చిన సింహంలా ఉపయోగపడుతుంది. కళ్ళలో వచ్చిన సింహం అబద్ధం కానీ మీకు మెలకు రావడం నిజం. అదేవిధంగా ఈ భగవంతుడు చెప్పినటువంటి బోధ కూడా మనకి వ్యవహారం అసత్యమైనప్పటికీ ఆత్మయపు ప్రేమ ఆత్మయపు తీసుకుని మరి మెరుపు చేస్తుంది. అది అవ్వకపోయినప్పటికీ జగత్తంతా స్వప్నం, మానించడం కూడా స్వప్నం. ఆ మానించడం కూడా నిజం అనుకోకుండా అది కూడా కాలే. మరి జన్మిస్తాం, మరి కొత్త శరీరం వస్తుంది అది కూడా నిజం అనుకోకుండా అది కూడా కాలే. ఆత్మ తప్పించి ఎక్కడ వ్యవహరించినంత స్వప్నం అవుతుంది. సోదర మహాశయుల జీవలక్ష్మి అన్న వాడికి జ్ఞానం రాదు. ఎవరికైతే జీవలక్ష్మిగా ఉన్నాయో వాడికి జ్ఞానం రాదు. మన మెంటల్ బాడీ ఇప్పుడు జ్వరంతో ఉంది, అంచేత మనకు సత్యం తెలియదండి. ఇప్పుడు అది న్యాచురల్ స్టేట్కి రావాలి. మనకి నార్మల్ స్టేట్కి వస్తేనే కానీ జ్వరం తగ్గి న్యాచురల్ స్టేట్కి నార్మల్కి వస్తేనే కానీ ఆకలి కొట్టాలి. అదే మీ మనసులో జ్వరం తగ్గితేనే కానీ భగవంతుడు చెప్పిన మాటల మీద రుచి దొరకదు. నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ, చిరాకు వచ్చినప్పుడు కానీ, ఎమోషన్ వచ్చినప్పుడు కానీ చూస్తానని శరీరం కొంచెం వేడెక్కినట్టు ఉంటుంది. నేను చెప్పినాను మీరు నమ్మొద్దు, మీరు టెస్ట్ చేసుకొని పరీక్ష చేసి ఇంటికంటే మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ, ఎక్కడ లస్ట్ వచ్చినప్పుడు కానీ, అది ఎమోషన్ వచ్చినప్పుడు కానీ మీరు ఇంటికాడ చూసుకోండి, మీ బాడీలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే మనసులోని వేరే సరైన శరీరంలో ఉంటుంది. ఈ రెండు అది నాకు అవసరం. సోదర మహాశయుడా, మనస్సులో ఉన్న దోషాలకి మళ్ళీ శరీరం నుంచి శిక్షిస్తాడు, మనసులో ఉన్న దోషాలకి మళ్ళీ శరీరం నుంచి దీక్షిస్తాడు. మనసులో ఉన్న దోషాలని మళ్ళీ శరీరంలోకి వచ్చి బయటకు పోగొట్టుకోవలసిందే కానీ, నువ్వు తప్పు చేసేవాళ్ళు శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు, మంచి చేసేవాళ్ళు శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు, చెడ్డ చేసేవాళ్ళు శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు. అది శరీరాలు ఉండగా ఎవడైతే దోషాల నుంచి విముక్తి పొందాడు వాడికి జన్మ రహస్యం, కానీ మనసులో దోషాలు ఉండగా వాడి శరీరాలు వస్తున్నాడు. మనస్సే దేహంగా పరిణమిస్తాడు. మన మనస్సు మంచి మనస్సు అవ్వచ్చు, చెడ్డ మనస్సు అవ్వచ్చు, కానీ మనస్సు దేహంగా పరిణమించేది కూడా మనస్సే. కోరికలే దేహం యొక్క రూపం భావిస్తాయి. వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలే, వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కారాలే, వాళ్ళ వాళ్ళ యొక్క బలహీనతలే అలా శరీరాల రూపం దాల్చింది. మనిషి ఒక పొరపాటు చేశాడు అనుకోండి, ఆ పొరపాటు శరీరం ఇవ్వకుండా ఎలా శిక్షిస్తాడు? శరీరం ఇస్తాడు శిక్షిస్తాడు. అలా మనిషి ఒక పుణ్యం చేశాడు అనుకున్నాడు, శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు. ఇది ఎకర్మల్లా, ఇది న్యాచురల్లా, ఇది ప్రకృతి యొక్క చట్టం, ఇది పుణ్యపాపాల యొక్క బలం. రాగద్వేషాలు పుణ్యపాపాలు ఎందులోంచి వస్తాయి? రాగద్వేషాలు నుంచి వస్తాయి. కామక్రోధాలు ఎందులోంచి వస్తాయి? ఎన్నో పాటల కానీ చెబుతారు కానీ మెయిన్ లైఫ్ కి డిజైన్ వచ్చింది రాగద్వేషాలు. రాగద్వేషాల నుంచి పుణ్యపాపాలు వచ్చి, రాగద్వేషాల నుంచి కామక్రోధాలు వచ్చి, రాగద్వేషాలు లేని కామక్రోధాలు లేవు. అజ్ఞానం అంటే కామక్రోధాల్లో రాగద్వేషాల్లో. అయితే భగవాన్ ఏం చెప్పారు? నీ వీటి గురించి మీరు ఆలోచించకండి, నిరంతరం ఆత్మ చింతించండి, ఆత్మ గురించి వినండి, ఆత్మ గురించి మరణం చేయండి, నిరంతరం ఆత్మ గురించి స్మరించగా స్మరించగా ఈ మీ బలహీనత నుంచి మీకు తెలియకుండా మీరు దూరం అయిపోతారు అని చెప్పారు. మీరు నిరంతరం ఆత్మను ఆత్మ గురించి చింతించగా చింతించగా, ఆత్మ గురించి మరణం చేయగా చేయగా, ఆత్మ గురించి శ్రవణం చేయగా చేయగా, ఈ జ్ఞానం గురించి శ్రవణం చేయగా చేయగా, మీరు ఏదైనా బలహీనతలు ఉన్నప్పటికీ వాటి గురించి మీరు ఆలోచించక్కర్లేదు, నేచురల్గా వాటి నుంచి దూరం అయిపోతారు. మీరు ఏమైతే గమ్యంలో పెట్టుకున్నారో దాన్ని స్మరించుకున్నారు. మీకు ఏది చేస్తే మంచో ఆత్మకు మీరు ఏం చెప్పక్కర్లేదు, ఆత్మకు తెలుసు. మీకంటే ఇప్పుడు మనకు అహంకారం అనుకున్న తెలివితేటలు కూడా లేవనుకోకుండా ఆత్మ ఆత్మ అందమైనది, ఆత్మ సత్యమైనది, ఆత్మ తెలియంది, ఆత్మ నాలెడ్జ్. ఆత్మ జడ వస్తువు కాదు, నాలెడ్జ్తో పొందుకోండి. నాలెడ్జ్ యొక్క మరొక రూపమే ఆత్మ. ఆత్మలో ఇగ్నోరెన్స్ లేదు, నాలెడ్జే ఉంటుంది. బుద్ధిలో కనుక చిన్న దోషం ఉంటే, మీరు చిన్న గుర్తు పెట్టుకోండి, బుద్ధిలో కనుక చిన్న దోషం ఉంటే, చిన్న దోషం చాలు, ఆ చిన్న దోషం కూడా భగవంతుడు చెప్పే మాట మిమ్మల్ని నమ్మకం. మీరు అందరూ మంచివాళ్ళు అనుకోండి, ఏదో చిన్న దోషం ఉందనుకోండి, బుద్ధిలో పెద్ద దోషం కాదు, ఏదో చిన్న దోషం ఉందనుకోండి, అలా ఆ దోషం కూడా ద్వేషం కింద పరిణమించి భగవంతుడు చెప్పే మాటలు మిమ్మల్ని నమ్మడం వల్ల దోషం. మనం చూసే దృశ్యాల్లో జాగ్రత్తగా ఉండాలి, వినే మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, తినే తిండిలో జాగ్రత్తగా ఉండాలి, కట్టుకునే గుడ్డలలో జాగ్రత్తగా ఉండాలి, లేదా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండి చేరు చుట్టూరు కంచి ఎలా వేస్తారో అలా మన జీవితం చుట్టూరు కంచి వేసుకుని, వైరాగ్యం అనే కంచి చుట్టూరు వేసుకుని ఏదైనా జాగ్రత్తగా బతికితే, ఒళ్ళి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బతికితే ఏమైనా దారి కనిపిస్తుంది లేకపోతే లేదు. చేయని చుట్టూరు దూడ తెక్కకుండా కంచి ఎలాగేస్తారు అలా మన చుట్టూరు వైరాగ్యం అనే కంచి వేసుకుని కొంచెం ఏమైనా ఎదరకెళ్తే దారి కనిపిస్తుంది. ఈశ్వరుడు తప్పించి మనందరం చాలా సుఖంగా ఉండాలని కోరుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు? నీకు భగవంతు అంటే నీకు ఇష్టం లేదు, కొన్ని మీరు అందరూ సుఖపడాలని భగవంతుడి కంటే ఎక్కువ కోరుకునే మనిషిని చూశారు. నా మాటలు వినపడటం లేదు, నా మాటలు నీకు వినపడటం లేదా? మీరందరూ సుఖంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు, మీరందరూ హ్యాపీగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. భగవంతుడి కంటే మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునే మనిషిని ఒకరిని చూశారండి ఈ సృష్టి. ఈ లోకంలో జనాన్ని ప్రేమిస్తున్నట్టుగా కూడా మీరు భగవంతుని ప్రేమించలేరా? నిజంగా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడే, మీ స్వార్థం కోసం కూడా మీరు భగవంతుని ప్రేమించలేరు. మీ స్వార్థం కోసమే మీరు భగవంతుని ప్రేమించడం నేర్చుకోరా? భగవంతుడి కంటే నా క్షేమం కోరేవాడు ఈ లోకంలో ఎవరున్నాడు అనే మాట మీరు మంత్రం అలాగే మీ గుండెలో దాచుకో. ఉన్నది ఒకటే వస్తు, ఒకడెవరో నేను మాయ మండలించి వచ్చేవారు ఎవరు దీన్ని జాలమారి నాచు. ఉన్నది పరబ్రహ్మ వస్తువు, ఉన్నది ఒకటి అది ఆచార్య వారు చెబుతున్నారు. ఉన్నది ఒకటే వస్తువు, మరి ఉన్నది ఒకటేనట్టు ఈ ప్రపంచము, ఈ జీవులు, ఈ జగత్తు, ఈ మాయ ఇదంతా ఉన్నది ఒకటే కదా. ఇంత గందరగోళం వచ్చేసిందండి, ఉన్నది ఒకటే వస్తువు, ఒకడెవరో నేను మాయ మండలించి వచ్చేవారు ఎవరు ఇది నీ జాలమారి నాచు. సోదర మహాశైలరా, మీరు ఆత్మను తెలుసుకుంటేనే కనుక ప్రకృతి మనం గట్టిపెట్టండి. ప్రకృతి మనకు రోగాలను తీసుకొస్తుంది, దేహాలను తీసుకొస్తుంది, సందేహాలను తీసుకొస్తుంది, సంశయాలు తీసుకొస్తుంది, జన్మలు తీసుకొస్తుంది, అనారోగ్యాలు తీసుకొస్తుంది. ఈ చాలు పుట్టికలు మార్కెట్లో మనకు ఎన్నిసార్లు ఈ మార్కెట్లో తిరగలము, ఎన్నిసార్లు మళ్ళీ మనం మరణించాలో, ఎన్నిసార్లు జన్మించాలి, ఎన్ని శవాలను అయ్యాలో, ఎన్ని శరీరాలను మోసుకు తిరగాలి. నిజమైన వస్తువు మన హృదయంలో ప్రకాశిస్తుంటే ఎక్కడనో వస్తువును వదిలేసి ఎక్కడో వెతకడం కోసం మనం ప్రయత్నం చేస్తుంది, ఇదే మాయ కాదు, ఇదేంటి మాయ? విష్ణు భక్తులు రాళ్ళ నమ్మాల వారు చెప్పారు, ఓ స్వామి నీవు వేరు నేను వేరే అనుకున్నాను ఇంతకాలం. ఓ పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అంటే పెద్దవారు అంట. పెరుమాళ్ళు అంటే అర్థం ఏంటండి? పెద్దవాడు. ఎవరు పెద్దవారు? దేవుడు ఒక్కడే పెద్దవాడు. ఈ లోకం పెద్దవారు ఎవరండి? ఈ లోకంలో ఎవరండి పెద్దవారు? ఈ లోకంలో దేవుడు ఒక్కడే పెద్దవాడు. ఓ పెరుమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరే అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరే అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది అన్నాడు. ఏమో తెలిసింది, నేను లేరు ఉన్నామని. అంటే జీవుడు లేరు, దేవుడు ఉన్నాడు. ఓ పెరుమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరే అనుకున్నావు, కానీ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు, నేను లేదు. మా ఏమనుకుంటున్నావు? నేనున్నాను, దేవుడు లేడనుకుంటున్నావు. మా ఏమనుకుంటున్నావు అంటే నేనున్నాను, దేవుడు లేడనుకుంటున్నాను. ఈ నమ్మవారు ఏం చెప్పాడు? నమ్మవారు మంచివాడు పాప. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు లేడు, నేనున్నాను అనుకుంటున్నాను అనుకుంటున్నారు. నమ్మాలి వాడు ఏమనుకున్నాట? నువ్వు అన్నమాట నిజమే, నేను అన్నమాట నిజమే. నమ్మాలి వాడు, నమ్మాలి వాడు ఎలా చెప్పాడు ఇప్పుడు? మన మీద మంచివాడు నమ్మాలి వాడు, భక్తుడు కదా. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు లేడు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. వాళ్ళు నమ్మాలి వారండి, వాళ్ళు లోకాన్ని యొక్క క్షేమం ఏంటి? అతను పుట్టి తల్లి కడుపులోంచి పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు మరణం విడిచిపెట్టలేదు, మాత్రం విడిచిపెట్టలేదండి. మరి తల్లిదండ్రులు తీసిపోతారు. తల్లిదండ్రులు నమ్మాలి వాడు, తల్లి నమ్మాలి వాడు ఎంతకాలం 16 ఏళ్ళు 18 ఏళ్ళు బతికాడు అంటే ఈ లోకంలో. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చాక మూత్రం బయటికి రానలేదు, మలం బయటికి రానలేదు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంటే, వీడు మనకి మలం రావడం లేదు, మూత్రం రావట్లేదు, వైద్య డాక్టర్లు ఏం చేయలేకపోతున్నారు. అది మనం మాట్లాడు, మూత్రం వాడి మాట మాట్లాడతారు. అప్పుడు ఏం చేశారు, ఒక 5 సంవత్సరాలు పెంచారు, వీడు ఎందుకు మాకి ఇది సొడ్డరా ఉన్నాడు, మనం బయటకు రావటం లేదు, మోసం బయటకు రావటం ముద్దు మాట్లాడదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు దేవుడు మనం ఎక్కడ తీసుకెళ్ళి నదిలో పడేస్తాం సముద్రంలో పడేస్తాం అని తీసుకెళ్ళి, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రులు తమిళనాడులోనే జరిగింది, ఒక గుళ్ళో తీసుకెళ్ళి ఆ గుళ్ళో ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాలు పడుకోబెట్టి కిందికి వెళ్తారు. ఇంకా మన కాడికి సంబంధం లేదు, ఇంకా ముద్దు ముచ్చట లేదు అని ఒక ఒక వాళ్ళు అది అందరూ పెట్టి ఉయ్యాలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని నడిచి వెళ్తారు. మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయి ఇచ్చాడు వాడు లోకం కోసం మనం కోసం వచ్చేవాడు, తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయి ఇచ్చాడు వాడు నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయి ఓ చెట్టు త్వరలో కూర్చున్నాడు. పుస్తకాలు రాలేదు, ఉపన్యాసాలు చెప్పలేదు, ఓ చెట్టు త్వరలో కూర్చున్నాడు. అక్కడ కొంతమంది మహాత్ములు వచ్చేవాళ్ళు చెప్పిన రికార్డు చేసుకున్నారు. వాడి జీవితంతో చెట్టు త్వర వారి నివాసం ఉంటారు ధర్మాలు 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు చెట్టు త్వరలో ఉన్నారు 16 సంవత్సరాలు. ఎన్నో స్తోత్రాలు చెప్పాడు విష్ణువు లేదు, చెప్పి 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 ఆఖరికి చెప్పాడు ఈ మాట. నీ మీద ఎన్ని స్తోత్రాలు చెప్పాను, నీ భజన చేశాను, నీ కీర్తన చేశాను పెరుమాళ్ళు, నేను సాధన చేసి నేను తెలుసుకున్నావు, అసలు సాధన చేయడానికి ఒకరు ఉంటే కదా సార్, నువ్వు ఉన్నావని నేను లేనని ఇప్పుడు కదా నాకు తెలిసింది. పెరుమాళ్ళు అంటే భగవంతుడు అంటే నమ్మాల వారికి ఎంత ఇష్టం అంటే మన రామకృష్ణ నోడు చూడనుకోవడం కూడా ఆయనకి ఇష్టం అంటే ఈ నోడుతో దేవుడి యొక్క నామాన్ని ఎన్నీ తీసేస్తున్నాం. ఏం భక్తి చూడండి, భక్తిని ఎంత ఎంత శిఖరానికి తీసుకెళ్లారో చూడండి. మన అరే రామ అరే కృష్ణ ఎలా అనుకుంటాం కదా, ఈ మాటలో కూడా నమ్మాల వారికి ఇష్టం ఉంది. అరే రామ అరే కృష్ణ అనుకోవడం కూడా ఎందుకు దైవ ఆ ఎంగిలి నోట్లో పడేసి ఆ దేవుని మైలు తీసేస్తున్నారు, ఈ పాసి నోట్లో పడేసి ఆ దేవుని అపరిశుద్ధం చేసేస్తున్నారు, ఈ నోట్లో పడేసి ఆ వెళ్ళలేక తప్పు తల ఉంచుకుని కీర్తన కూడా చేసుకోవడం. అటువంటి భక్తిని ఎంత శిఖరాలకు తీసుకెళ్ళాడు నమ్మాలి వాడు. రామకృష్ణ అనుకోడు కాదు, మళ్ళీ ఏ అనుకోవడానికి కాదు, మళ్ళీ ఈ నోట్లో భగవంతుని నామాన్ని పెట్టడం ఎందుకు, భగవంతుని నోట్లో ఈ అపరిశుద్ధమైన నోట్లో భగవంతుని నచ్చడం. ఆ భక్తి చూడండి, ఆ హృదయంలో ఉన్న ప్రేమ చూడండి ఎంత దూరం తీసుకెళ్ళాడు. ఇదంతా వెళితే నాకన్న మనకు కనిపించవచ్చు. మెడ్రాస్ మైలపూర్లో రామకృష్ణ నాటను పెట్టినప్పుడు కొత్తలో ఆ సరిగ్గా బిల్డింగ్ అది లేనప్పుడు రామకృష్ణుని పేరు పెట్టుకున్నాడు రామకృష్ణుడు. రామకృష్ణ అంటే విపరీతమైన ప్రేమ, రామకృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ గల వాడు ఒక్కడే, అతను రామకృష్ణ అన్నాడు. వారికే పెట్టారు ఆ పేరు, రామకృష్ణుని పేరు వివేకానంద కూడా పెట్టుకోలేదు, ఒక్కడే చెప్పి రామకృష్ణానంద పెట్టారు, వాడికి పెట్టారు రామకృష్ణానంద. అతనే మెడ్రాసు మట్ట స్థాపించాడు మైలపూర్లో ఉన్న మెడ్రాసు. అతను అసలు పాపం ఆ రామకృష్ణ వ్యాసవికాలు మెడ్రాసులో ఎండలు బాగా కాస్తుంటే రామకృష్ణ పటానికి విసిరి కలిసి ఇసిరి కూడా అతను ఆయన గుడికి రత్నమ్మల పటానికి, అది రామకృష్ణుడు. ఇల్లు తాటాటుగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ అయ్యి కట్టినప్పుడు ఎప్పుడైనా చినుకులు పడితే చలి పెడతానేమో వర్షం చూస్తానేమో రామకృష్ణుడు యొక్క పటాన పటం కింద చూడలేదే, కేవలం సజీవంగా ఉన్నట్టు రక్త మాంసాలు ఉన్న మనుషులు ఎలా చూశాడు ఆ పటాన కూడా అలాగే చూశాడు. అందుకే అంత భక్తి కాబట్టి రామకృష్ణ గురువు మీద అంత భక్తి కాబట్టి ఆయనకి రామకృష్ణుడు రామకృష్ణుడి పేరు కూడా నేను కూడా పెట్టుకును, అతనికే నిజమైన భక్తి ఉంది అంటే అతనికే పేరు పెట్టాడు వివేకానందుడు రామకృష్ణ పరమ రామకృష్ణుడు రామకృష్ణానంద అతనికి అతనే మెడ్రాసులో మొట్టమొదటి రామకృష్ణ మాట ప్రవేశం చేసినవాడు. వివేకానంద ఎక్కడో కలకత్తాలో శరీరం విడిచిపెడతా అంటే మొట్టమొదటి హృదయంలో ఓ రామకృష్ణానంద చెప్పి అతని శిష్యు అనేవారు, శ్రీ రామకృష్ణానంద శిష్యు అనేది పిలిచేవారు. ఓ శశి నేను వెళ్ళిపోతున్నాను, ఓ శశి నేను వెళ్ళిపోతున్నాను, మనిషి ఏ విధంగా అయితే ఉమ్మేస్తాడు అది నీ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను శశి, నేను వెళ్ళిపోతున్నాను శశి అన్నాడు. ఎక్కడ కలకత్తా ఎక్కడ మెడ్రాస్, ఇంకే బలవంతాన్ని పంపాడు మెడ్రాసు కలకత్తాను విడిచిపెట్టి నువ్వు మెడ్రాసులో కొంతకాలం ఉండాలి, అక్కడ మఠం అభివృద్ధిలోకి తీసుకురావాలని నరేంద్ర గారు బలవంతాన్ని పంపి చివరి రోజుల్లో మళ్ళీ చూడటానికి ఇద్దరికి అవకాశం లేకపోతే మరి అతని శరీరం విడిచిపెట్టేటప్పుడు చెబుతున్నాడు అతని హృదయంలో, ఓ శశి నేను వెళ్ళిపోతున్నాను శశి, ఎలా వెళ్ళిపోతున్నాను, మనిషి ఉన్ని ఎలా చేస్తాడో బయట నా శరీరాన్ని నేను ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను శశి అంటే మళ్ళీ ఉత్తరం రాలేదు. వివేకానంద శరీరం విడిచిపెట్టినట్టుగా స్ఫురించి మీ శిష్యు మెడ్రాసు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పాడు జీవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు ఎలా ప్రయాణం చేస్తున్నాడో కూడా జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. జ్ఞానికి భగవంతుడికి తేడా ఉండేది, జ్ఞానికి భగవంతుడికి తేడా చూడటం అపచారం. మనకున్న భక్తి నిజమైన భక్తి అయితే యథార్థమైన భక్తి అయితే భక్తి వల్ల కూడా ముక్తి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసును గందరగోళం పెట్టుకోవద్దు, మీ హృదయాన్ని కానీ మీ మనసును కానీ ఏమి గందరగోళం పెట్టుకోవద్దు. మీరు గందరగోళం పెట్టుకుంటున్నారో మళ్ళీ సారణం చేసి మళ్ళీ వెనక్కి రావాలి, సారణం చేసి అంతా ప్రయత్నం చేసి మళ్ళీ మనసును సరైన కండిషన్లో పెట్టుకోవచ్చు. మీరు గందరగోళం పెట్టుకునే బండి మీరు నష్టపోతారు, మీ శరీరానికి నిజంగా అనారోగ్యం వస్తుంది, మీరు పెద్ద నష్టపోయేది ఏముండదు, మీకు డబ్బు ఏమైనా కొంచెం తక్కువగా ఉన్నా మీరు నష్టపోయేది ఏమీ లేదు, మీరు ఇక చదువులు తక్కువగా ఉన్నా మీరు నష్టపోయేది ఏమీ లేదు, కానీ నిజంగా మీ మాస మాట మాటకి మీ మాస్టర్ని మీ హృదయాన్ని గందరగోళంలో పెట్టుకుంటే మళ్ళీ అంత ప్రయత్నం చేసి సాధన చేసి ఆ గందరగోళం తగ్గించుకోవాలి. అశాంతమైన మాస్టర్ కానీ అశాంతి అయిన హృదయం కానీ భగవంతుడికి దారి చూపించదు. సాధ్యం ఉంటారు ఎమోషన్కు దూరంగా ఉండండి. ఎమోషన్ డివోషన్ కాదు. చాలా మంది ఎమోషన్ డివోషన్ అనుకుంటారు, ఎమోషన్ డివోషన్ కాదు. శ్రీరామచంద్రమూర్తికి వాసుదేవస్వామికి జ్ఞానం కలిగిందా? వాళ్ళకి జ్ఞానం ఉన్నదాని ఒకసారి రమణ స్వామి వాళ్ళు ప్రశ్న అడిగారు. వాళ్ళిద్దరికి జ్ఞానం ఉందా, వాళ్ళిద్దరికి జ్ఞానం లేనా అని ఒకసారి రమణ స్వామి ఎవరో ప్రశ్న అడిగారు. అప్పుడు రమణ స్వామి చెప్పిన ఆన్సర్ చూడండి, ఎవరి పేరు స్మరిస్తా అంటే మనకి జ్ఞానం కలుగుతాను, వాళ్ళ జ్ఞానం లేకుండా ఉన్నారా? రాముడు నామం స్మరిస్తే మనకు జ్ఞానం వస్తుంది, కృష్ణుడు యొక్క నామం స్మరిస్తుంటే జ్ఞానం, వాళ్ళ పేరు స్మరిస్తా అంటే మనకు జ్ఞానం వచ్చేస్తుంటే వాళ్ళ జ్ఞానం లేకుండా ఎలా ఉంటారో అన్న. ఎంత వండర్ఫుల్ రిప్లై అంటే బ్యూటిఫుల్ రిప్లై చూడండి. అంటే మీ మానసిక సౌందర్యాన్ని పెంచుకోండి. ఇంతకీ 7 రోజుల సబ్జెక్ట్ ఏంటి? మీ మెంటల్ డ్యూటీని, మీ మెంటల్ స్ట్రెంగ్త్ని, మీ కాన్సన్ట్రేషన్ని, మీ డివోషన్ని, మీ మెడిటేషన్ని, మెంటల్ లైఫ్ని. మెంటల్ లైఫ్ ఎలా ఉంటుంది రుచి చూడండి ఒకసారి. మానసిక జీవితం ఎలా ఉంటుందో, మీరు ఎంతకాలం అనేక వస్తువులు రుచి చూశారు కదా, ఎన్నో వస్తువులు రుచి చూశారు, మీ మానసిక జీవితం కూడా రుచి చూడండి. మీరు రుచి చూడకుండా ఏమి విడిచిపెట్టారు ఇప్పుడు వరకు? అన్ని రుచి చూస్తున్నారు. అదే మీ మానసిక జీవితం కూడా సరే రుచి చూడండి. రుచి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుంది. ఏ చదువు అయితే మన మనసు యొక్క లోతుల్ని పెంచలేదు, ఏ చదువు అయితే మన మనసును విశాలం చేయలేదు, చదువు కానే కాదు. లవ్ గాడ్, ఆల్వేస్ లవ్ గాడ్. భగవంతుని ప్రేమించండి, మరింతగా ప్రేమించండి. మోర్ అండ్ మోర్, మరింత మరింత ఎక్కువగా ప్రేమించండి. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మీ యోగక్షేమాలు భగవంతే కంటే ఎక్కువ కోరేవారు లేదు. లవ్ హిమ్, ఆల్వేస్ లవ్ హిమ్. మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. ఒకవేళ భగవంతుని మీకు ప్రేమించడం ప్రేమించడం లేదనుకోండి, మీరు భగవంతుని నేర్చుకోండి. డబ్బు లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు. చదువు లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చదువుకోవడం నేర్చుకుంటారు. గౌరవాల కోసం కొంతమంది గౌరవాలు సంపాదించడం కోసం ఎలా సంపాదించాలని నేర్చుకుంటారు. అదేవిధంగా భగవంతుని ప్రేమించడం మీకు చేత కదనుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. మనం డబ్బు లేకపోతే డబ్బు సంపాదించుకోవడం నేర్చుకోవటం. అలా భగవంతుని ప్రేమించండి. ఎవరిని ఎలా ప్రేమించాలో భగవంతుని మాకు చేత కదంటే నేర్చుకోండి. లవ్ హిమ్, ఆల్వేస్ లవ్ హిమ్. మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్ లవ్. మీ రోజులన్నీ భగవంతుడి కోసం ఖర్చు పెట్టండి. ప్రతిరోజు కూడా భగవంతుడి కోసం ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నించండి. ఎన్ని రోజులు ఇస్తున్నారు మీరు? 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవిస్తున్నారు కదా. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు మేము ఈశ్వరుడికి సమర్పిస్తున్నాం? రోజులు ఎన్ని గంటలు ఈశ్వరుడికి ఇస్తున్నాం? 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్ర తీసేయండి, ఇంకా 16 గంటలు ఉంటాయనుకోండి. 3 8 24 ఒక 8 గంటలు నిద్ర తీసేయండి, ఇంకా 16 గంటలు ఉంటాయనుకోండి. ఈ 16 గంటలు మనం జాగ్రత్తలో వస్తాం అనుకోండి. 16 గంటల్లో 16 నిమిషాలు ఏమైనా ఇస్తున్నాం మీ ఈశ్వరుడికి ఇస్తే మిగతా టైం అంతా ప్రకృతి. కొంతమంది అంటారు మీ అభివృద్ధిలోకి రావటం లేదండి, 16 గంటల్లో 16 నిమిషాలు ఈశ్వరుడికి ఇచ్చి మిగతా టైం అంతా ప్రకృతిని స్మరిస్తా అంటే వాడు అభివృద్ధిలోకి వస్తాడు. ఇంకా వాడు సంపాదించింది 1 రూపాయి, ఖర్చు 3 రూపాయలు, ఇంకా నిలవే ఉంటుందడికి. 1 రూపాయి సంపాదిస్తున్నాడు, సంపాదించిన మాట నిజమే. ఖర్చు ఎంత పెడుతున్నాడు? 3 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, నిలవ ఎలా ఉంటుంది? నేను 16 గంటల్లో 16 నిమిషాలేమో దేవుణ్ణి స్మరిస్తున్నాను, మిగతా టైం అంతా ప్రకృతిని స్మరిస్తున్నాను. నేను అభివృద్ధి అవుతాను, ముందుకు వెళ్తున్నాను, వెనక్కి వెళ్తున్నాను. భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నం చేయకండి. భగవంతుడు తెలివి తక్కువడు కాదు, భగవంతుడు డాన్స్ కాదు. మీ హృదయంలో ఉన్న తలంపు మీకు తెలియకముందే తెలుసు. మీ హృదయంలో ఏ తలంపు ఉందో వాళ్ళు ఇస్తుంది. తలంపు వస్తేనే కానీ నాకు తెలియదు, నా హృదయంలో ఈ తలంపు ఉందా, తలంపు వచ్చే వరకు నాకు తెలియదు. తలంపు పుట్టక ముందు కూడా నా హృదయంలో ఏ తలంపు ఉందో వాడికి తెలుసు, వాడు ఈశ్వరుడు. ఓం శాంతి, 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 శాంతి.